సత్యవ్రతుడని పేరు పొందిన ఉతచ్చకుమారుడు పూర్వజన్మ కర్మ వల్ల గురువుల శాపానికి వాళ్ళ నాన్న గురవ్వడం వల్ల విద్యావిహీనుడై పుట్టాడు. అనేక పర్యాయాలు పురాణములు మనకి ఎన్నో సత్యాలు చెప్పాయి. అందున ఇప్పుడు దేవీ భాగవతం కూడా అందుకే మళ్ళీ చెబుతున్నది. ఏమని? తెలిసి కానీ తెలియక కానీ మహాత్ములకు అపచారం ఆచరించరాదు. భగవత్ స్వరూపుడు గురువు అంటే అందున యజ్ఞమును శ్రద్ధతో చేయించేటటువంటి ఒక మహాత్ముణ్ణి క్షణికోద్రేకంలో దేవదత్తుడు మూర్ఖోసి అని తిట్టాడు. దాని ఫలితం ఎంతకాలం అనుభవించాడో చూసారా? అందుకని అవకాశం ఉన్నప్పుడు, భగవంతుడు అనుగ్రహించినప్పుడు గురువుల దగ్గరికి చేరటం ఒక అదృష్టం. చేరటం కాదట, గురువుల సన్నిధికి చేరడం కంటే దాన్ని నిలబెట్టుకోవటం అదృష్టం అన్నారు. ఎన్నో తపస్సులు చేసి, తపక్రియలు ఆచరించి, దాన ధర్మాలు చేసి జయ విజయులనేవాళ్ళు జగద్గురువైన భగవంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి కూడా మళ్ళీ ఏమైంది? సనక సనందనాథులకు ఆగ్రహం కలిగించారు. దాంతో భూలోకంలో 3 జన్మలు ఎత్తారు. వాళ్ళు జన్మెత్తడం కాదు, భగవంతుడిని కూడా కింద పారేశారు చివరికి. అంటే ఏమిటనమాట, మనం భక్తితో గురువుని చేరడమే కాక శాశ్వతంగా గురుభక్తి నిలబెట్టుకుని గురు కటాక్షం పొందాలి. జగద్గురువుల కటాక్షం శాశ్వతంగా పొందకుండా మధ్యలో మన దుష్ప్రవర్తనతో వారికి బాధ కలిగిస్తే మనము శాపానికి గురవుతాం, దాంతోపాటు జగద్గురువు కూడా చికాకే. దానివల్ల కృష్ణం వందే జగద్గురువు అని మనం రోజు పిలిచే కృష్ణుడిని భూలోకానికి లాక్కొచ్చారా లేదా చివరికి వాళ్ళు? మధ్యలో ఎంకి పెళ్ళి సుబ్బిచావుకు వచ్చింది అన్నట్టుగా శాపమునకు దేవదత్తుడు గురైతే దేవదత్తుని కొడుకు సొంఠయ్యాడు మధ్యలో. అంటే వాడికి కూడా కర్మ ఉన్నదన్నమాట. అందుకే వాడు ఏమనుకున్నాడు, నేను నా పూర్వజన్మలో ఏనాడు ఎవరికి విద్యాదానము చేసి ఉండను, లేదా సరస్వతికి సంబంధించిన ఉపాసన చేసి ఉండను, మంచి పనులు చేసి ఉండను, ఏవో పాపాలు చేసి ఉంటాను, ఆ పాపాల వల్ల సరస్వతి ఆగ్రహించి నాకు వాక్కు లేకుండా చేసింది, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామంటే మంత్రం రాదు తంత్రం రాదు అని బాధపడుతూనే, అలా బాధపడుతున్నా అసత్యం మాత్రం ఆడకుండా సత్యమే వ్రతంగా పెట్టుకుని అక్కడ చాలా కాలం గడిపాడు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, 8వ ఏట ఉపనయనం అయ్యింది వాడికి, 12వ ఏట ఇల్లు విడిచిపెట్టి హరిద్వారం వచ్చాడు గంగాతీరానికి. అక్కడ 4 గడిపాడు. అంటే 12వ ఏట గంగానదీ తీరములో ఉన్న మర్రి చెట్టు కింద మకాం పెట్టిన వాడికి ఇప్పుడు 16 వచ్చాయి. పూర్తిగా 4 చెట్టు కిందే గడిపాడు. ఈ 4 మాట వరసకు కూడా అసత్యం పలకలేదు. ఈ కలియుగం కాబట్టి చాలామంది చాలా తెలివితేటలతోటి సత్యమే నా ఆయుధం, ధర్మమే నా బలం అని క్యాప్షన్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. నా వెనకాత నేను సత్యమే ఆయుధం, ధర్మమే బలం అని నేను పెట్టుకున్నంత మాత్రం చేత సత్యం పలకద్దు. సత్యం అంటే ఏమిటో తెలియాలి, ధర్మం అంటే ఏమిటో తెలియాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. మనం గుండెల మీద చెయ్యేసుకుని నిజంగా మనం సత్యం పలుకుతున్నామా, నిజంగా మనం ధర్మాన్ని ఆచరించామా అని ఒకసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి, మనకే తెలిసిపోతుంది. ఇతరులు ఎవ్వరూ మనం సత్యవంతులమో ధర్మవంతులమో చెప్పక్కర్లేదు. ఎవడో వచ్చి పద్మాకర్ గారు వీరు ధర్మాత్ములు వీరు సత్యాత్ములు అంటే నేను సత్యాత్ముడు అయిపోతానా ధర్మాత్ముడు అవుతానా? నా అంతరాత్మకి తెలుసుగా, నేను ధర్మమే చేస్తున్నాను అధర్మమే చేస్తున్నాను, సత్యమే పొలుగుతున్నాను అసత్యమే పొలుగుతున్నాను, నిత్యం శాస్త్రములలో ములిగి తేలుతున్న కారణం చేత మాకు తెలుస్తాయి. అలాగే పురాణాలు వింటున్న మీకు కూడా తెలుస్తోంది. ఏమని, ఈ పూట నేను సత్యం పలికాను, ఈ పూట అసత్యం పలికాను, ఈ పూట ధర్మం ఆచరించాను అధర్మం ఆచరించానని. దీనికి ఇతరులు సర్టిఫికేట్ కావాలా? ఇది ఏమైనా ఎంఏ సర్టిఫికెట్టా, పిహెచ్డి సర్టిఫికెట్టా, ఏ యూనివర్సిటీ పట్టుకొచ్చి యూ హ్యావ్ పాస్ లేకపోతే యూ సెలెక్టెడ్ అని ఇవ్వడానికి? ఏం ఇవ్వక్కర్లా, ఎవరికి ఎవరు ఇవ్వక్కర్లా, నీ అంతరాత్మ ఒకటి నీకు చెబుతూనే ఉంటుంది. నాయన నువ్వు ఈ పూట ఈ ప్రవచనానికి వెళ్ళావు, వెళ్ళిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా విన్నావు, లేక ఈ పూట వెకిలి వేషం వేసావు, వికిలి వేషాలు వేసి చెయ్యరాని పనులు చేసావు, దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు అని నిరంతరం ఒక ఆయన అనకాత చెబుతూనే ఉంటాడు. ఎందుకు చెబుతున్నాను ఈ మాట? సత్యవ్రతుణ్ణి అతని సత్యమునకు మెచ్చుకొని ప్రపంచమంతా సత్యవ్రతుడంది. వాళ్ళ నాన్న పెట్టిన పేరు ఉతచ్చుడు, కానీ వాడు సత్యవ్రతుడయ్యాడు. అతడు ముమ్మారు సత్యమే పలికాడు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకపోయినా అలాగే ఆచరించాడు. కఠోరముగా సత్యమును వ్రతముగా ఆచరించాడు. వ్రతం ఆచరించడం చాలా కష్టం. ఒక వ్రతం చేస్తున్నవాడు ప్రపంచాన్ని మర్చిపోవాలి. చేస్తున్న వ్రతం మీద తప్ప వేరే దాని మీద దృష్టి పెట్టకూడదు. సత్యనారాయణ వ్రతం చేస్తున్నామంటే సత్యనారాయణ వ్రతం మీద దృష్టి ఉండాలి, కానీ వ్రతానికి ఎవరు వచ్చారో వాళ్ళ మీద దృష్టి, వాళ్ళు తెచ్చే చదివింపుల మీద దృష్టి ఉండకూడదు. కలియుగంలో చాలామంది సత్యనారాయణ వ్రతం చేస్తున్న సేపు వచ్చారండి కూర్చోండి, వాళ్ళకి టిఫిన్లు ఇవ్వవు, వాళ్ళకి ఆసనాలు ఇవ్వవు అని పక్కన కూర్చున్న పెళ్ళాన్ని చావగొడుతూనే ఉంటారు కొంతమంది. అంటే ఎవరు ఆ వ్రతానికి వచ్చారో వాళ్ళ మీద దృష్టి ఉంటే ఉపయోగమే ఉంది? వాడు ఏం తెచ్చాడో వాడి చేతిలో ఉండే గిఫ్ట్ మీద మనకి దృష్టి ఉంటే ఉపయోగం లేదు. అందుకే వ్రతము చేయువాడు ఆ వ్రతమునకు ఎవరు వచ్చారో లేదో పట్టించుకోరాదు. ఆ వ్రతంలో తనకు ఏం కానుకలు వచ్చాయో పట్టించుకోరాదు. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు మొట్టమొదటిసారిగా ఒకళ్ళొకళ్ళు చూసుకుని నచ్చిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు. సరే ఫోన్లు ఎక్కువ మాట్లాడుకోకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు. అప్పుడు చూడండి వాళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చుని పెళ్ళి అంతసేపు పురోహితుల్ని పండితుల్ని తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా ఒకళ్ళొకళ్ళు కూడా చూసుకుంటారు. ఇవాళ ఎందుకు అలా చూసుకోవట్లేదంటే చాలామంది పెళ్లికి ముందే ఇద్దరూ కలిసి ఫోనుల్లో ఒకటే కబుర్లు, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఆ కబుర్లు. ఈ పెళ్లికి ముందు ఇంతలా ఫోన్లో మాట్లాడతారా, పెళ్ళయ్యాక మాట్లాడరు వాళ్ళు, ఒకళ్ళొకళ్ళు కూడా చూసుకోరు. కారణం ఈ సొళ్ళాయి కబుర్లన్నీ ముందైపోయాయి కనుక, అనవసర ప్రసంగాలు ముందైపోయాయి కనుక. కానీ పూర్వం అలా కాదు. ఏదో పెళ్లి చూపుల్లో నామకే వస్తే చూసుకునేవారు. అప్పుడు కూడా సిగ్గుపడుతూ ఉండేది. అప్పట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంచెం సిగ్గని ఒకటి ఉండేదిలేండి, సిగ్గని ఒక పదార్థం. అందుకని ఇలా ఇలా చూసి ఆయన ఎలా ఉన్నాడు అని చుట్టుపక్కల వాళ్ళు అడిగేవారు. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తనమాట, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. అక్కగారు చెల్లెని పిలిచి, బావగారు ఎలా ఉన్నారే, ఇంకా పెళ్లి కుదరేలేదు అయినా సరే బావగారు ఎలా ఉన్నారే అంటే కొంచెం మేసాలు ఎక్కువగా ఉన్నాయి అని చెల్లి చెబితే మేసాలేగా సర్దుకుంటాను లేనివారు పాపం. ఆ తర్వాత ఏదో పెళ్ళయింది. అందుకని పెళ్ళైన కొత్తల్లో ఇక వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండేవారు అన్నమాట. ఎందుకు చెబుతున్నాను అంటే అనుక్షణము మనిషి తాను ఇతపూర్వం ఎలా ఉన్నా వ్రతము దగ్గర ఉన్నప్పుడు ఆ వ్రతము తప్ప మరొక దృష్టి ఉండకూడదు. ఆ భగవంతుని మీదే దృష్టి ఉండాలి. అందుకే దానికి వ్రతము అనగా తాను చేయు పని మీద తప్ప మరొక దాని మీద దృష్టి లేకుండా అని అర్థం అన్నమాట. సత్యవ్రతం చేస్తే సత్యవ్రతమే దృష్టి ఉండాలి. ఏదో ఇంకా నారాయణ వ్రతం చేస్తే నారాయణ వ్రతం మీదే దృష్టి ఉండాలి. అప్పుడప్పుడు త్రిమూర్తుల వ్రతం చేస్తే దాని మీదే దృష్టి ఉండాలి. ఈ వ్రతమును మనం చేస్తున్నప్పుడు ఆ దేవుడి మీద ఎలా అయితే దృష్టి పెడతామో అలాగే సత్యం పలకాలనుకున్నవాడు సత్యం తప్ప మరొకటి పలకకుండా ఉండాలి. ధర్మాచరణ చేసేవాడు ధర్మం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అలా గడిపాడు సత్యవ్రతుడు 4 సంవత్సరముల కాలం. అందుకే లోకమంతా ఆయనని శ్లాఘించింది, ప్రశంసించింది. ఒకరోజున తెల్లవారుజామున లేచాడు ఆయన, గంగానదిలో స్నానం చేశాడు. రోజులాగే మంత్రం తంత్రం లేకుండా కాకిలాగే ములిగి ఆ తర్వాత మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన ఆశ్రమం పక్కనే ఉంది. ఆశ్రమం కూడా పాపం భక్తులంతా కట్టించి ఇచ్చారు. మహాత్ములకి మంచి బుద్ధి ఉన్న వాళ్ళకి పాండిత్యం లేకపోయినా జగత్తు మెచ్చుకుని ఆశ్రమాలు కట్టిస్తారట. అలాగే ప్రజలంతా వీడి మంచి బుద్ధి వల్ల వీడి సత్ప్రవర్తన వల్ల మెచ్చుకున్నారు. సత్ప్రవర్తన ఉంటే కీర్తి వస్తుందండి. నేను ఎంత చేసినా నాకు కీర్తి రావటంలా డబ్బు రావట్లేదు అంటున్నామంటే నీలో ఎక్కడో తేడా ఉంది. అంచిత ఆచారమున్న వ్యక్తి ప్రాశస్త్యమందుట అరుదే ధరణి అని నేను మానవ కథలో ఒక పద్యంలో రాశాను. ఆచారం బాగుంటే ఇవాళ కాకపోతే రేపైనా కీర్తి వస్తుంది, ధనము వస్తాయి. అందువల్ల అతనికి ఆశ్రమం వచ్చింది. ఈయనేమో మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టుకి పక్కనే ఆశ్రమం ఉంది. ఆశ్రమం తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆశ్రమంలో ఎవడు ప్రవేశించడు, ప్రవేశించినా పట్టుకుపోడేమీని, పట్టుకుపోవడానికి కూడా లోపలే ఉంటాయి జంగ చర్మాలును 4 దుంపలు పళ్ళు ఉంటాయి. అవి కూడా పట్టుకుపోయేవాడు అంటే ఇక వాడంత దరిద్రుడు మరొకడు ఉన్నాడు అన్నమాట. అందువల్ల ఆయన హాయిగా తలుపు తీసుకుని కూర్చున్నాడు. కూర్చుని దేవుడున్నాడు. ఇది తప్పవాడికి ఏం చేత కాదు, మరో మంత్రం రాదుగా. మీలాగా ఆయన పండితునేటి పాపం మంత్రతంత్రాలతో సాధన చేయటానికి. అందువల్ల కేవలం భగవంతుడు ఉన్నాడని మాత్రమే అనుకున్నాడు ఆయన. ఇంతలో ఏం జరిగింది, క్రమంగా సూర్యోదయం అయ్యింది. ఆ పక్కనంతా అడవి. హరిద్వారం అంటే ఒకప్పుడు కేకారణ్యం, ఇప్పుడు కూడా కొంతవరకు అడవి ఉన్నది. కానీ ఒకనొకప్పుడు ఎక్కడ చూసినా వృక్షాలు, పులులు, సింహాలు ఇవన్నీ ఉండేవి. అతి భయంకర కేకారణ్యం. అటువంటి ఆ కేకారణ్యంలో ఒక బోయవాళ్ల పల్లి ఉన్నది. ఆ బోయవాళ్ళకి వృత్తి వేటాడడమే. ఆ తెల్లవారుజామున ఒక బోయవాడు వేటకి బయలుదేరాడు. వాడు నల్లగా యమధర్మరాజులో ఉన్నాడు. పాపాత్ములకి యముడు నల్లగా కనపడతాడు చూడండి, అలా పాపాత్ముల పాలిటి యముడా అన్నట్టుగా ఈ దుర్మార్గుడు బయటకు వచ్చాడు. నల్లని శరీరంతో పెద్ద కోదండం చేతిలో పుచ్చుకొని వెనక బాణాలు కూడా పెట్టుకుని బయలుదేరాడు. వాడి చేతిలో ఉన్న కోదండం విల్లు కొండలాగే ఉంది. ఇంకా బాణాలు కూడా అర్ధచంద్రాకారంలో ఉన్న బాణాలు పొదునుగా ఉన్నాయి. బాణం తగిలిందా డొక్క చీరుకుపోయి ఒక్క దెబ్బకి ఏ జంతువు అయినా చావవలసింది. అటువంటి పదునైన బాణాలు పుచ్చుకొని వేటకు బయలుదేరాడు. 3 రోజుల నుంచి వేటకు వెడితే ఎక్కడ మాట వరస కూడా ఒక జంతువు దొరకట్లేదు. మా ఇల్లంతా ఉపవాసంతో మాడిపోతున్నాం. ఇవాళ 4వ రోజు. ఈ 3 రోజుల ఉపవాసానికి స్వస్తి చెప్పి ఈపూటైనా మేము తిండి తింటామా తినమా? నాకు ఒక జంతువు దొరుకుతుందా దొరకదా, నా అదృష్టం ఎలా ఉందో అనుకుంటూ పొద్దుటే స్నానం సంధ్యామా అనేసి వీడు వేటకు బయలుదేరాడు, తిండి కోసం బయలుదేరాడు. వాడు అదృష్టమో దురదృష్టమో గంగానదీ తీరానికి వచ్చాడు. గంగానదీ తీరంలో తెల్లవారుజాము అవడం వల్ల మంచి అడవి పందులు అటు ఇటు తిరుగుతున్నాయి. అందులో ఒక పంది వీడికి కనపడింది. ఆ పంది గంగలో నీళ్లు తాగుతోంది. అమ్మ బలే దొరికింది అనుకున్నాడు వీడు. 3 రోజులుగా తిండి లేదు వాడు. 4వ రోజు వేటలో ఏం దొరుకుతుందో అనుకున్నాను. అదృష్టవశాత్తు ఏనుగులాగా బలిసి ఉన్న అడవి పంది దొరికింది. దీన్ని పడగొట్టానంటే మాకు నెల్లాడు తిండి దొరుకుతుంది. కొంత తిండేమో పచ్చి మాంసం వండుకు తినేస్తాం, మిగతా దాన్ని ఎండబెడితే ఎండబెట్టిన మాంసం కూడా రుచిగా ఉంటుందిట, ఎండిపోయిన రొట్టెలేగా. సోఖా రోటి అని హిందీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. సోఖా రోటి అంటే ఎండిపోయిన రొట్టె అని అర్థం, అంతకంటే లేదు. ఈ ఎండిపోయిన రొట్టెలు కూడా రుచిగా ఉంటాయి వాళ్ళు, అందుకే 4-5 రోజులు తింటారు. అలాగే అడవి పందుల్ని వేటాడేవాళ్ళు ఆ అడవి పంది మాంసాన్ని బయటికి తీసి చర్మం పీకేసి ఆ మాంసాన్ని శుభ్రంగా ఎండగడతారు. ఆ ఎండబెట్టిన తర్వాత ఆ మాంసాన్ని రోజు నూనెలో వేయించుకునో లేకపోతే పుల్లలో గుచ్చుకునో కాల్చుకొని మనం మొక్కజొన్న పొత్తులు తింటాం చూశారు, అలా తింటారు జొన్న పొత్తుల్లాగా. అందుకని నాకు ఇంచుమించుగా ఈ పంది 1 నెల సరిపోతుంది అనుకుని మనస్సులో పొంగిపోతూ అర్ధచంద్రాకార బాణం తీశాడు. ధనుస్సుకి ఎక్కుపెట్టాడు, చెవిదాకా లాగాడు, లాగి పందిని కొట్టాడు. ఈ పందికి కూడా ఎక్కడో యోగం ఉంది, అందుకే ఈ బాణం దానికి ఏ డొక్కలోనో తగలలేదట, కొంచెం గురి తెప్పింది. అది కూడా కదులుతోంది కదా, అందువల్ల ఈ బాణం దాని చెవిని రాసుకుంటూ వెళ్ళిపోయింది. దాంతో కొంచెం గాయం అయ్యింది, పెద్ద గాయం కాదు. ఆ బాణం రుమ్మునే శబ్దంతో సంయం అనే శబ్దంతో చెవిని రాసుకుంటూ వెళ్ళగానే కొంచెం చెవి తెగింది, నెత్తురు వచ్చింది. పందికి మాత్రం పెద్దగా ఇంకా గాయం అవల, ఉలిక్కబడిపోయింది పంది, అడిగిపోయింది అది. అది వెనక్కి తిరుగు చూసి యముడిలో ఉన్న బోయవాడు చూడగానే అయ్యన కరుపరుచుకుంటూ మహావేగంగా పరిగెత్తి వెళ్ళిపోయింది. పరిగెత్తి 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 ఈ సత్యవ్రతుడు తపస్సు చేసుకుంటున్న మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. ఆయన చూస్తూ ఉండగానే ఆయన ఆశ్రమం పక్కనున్న పొదల్లో దాక్కుంది. ఆశ్రమం పక్కన అన్ని పొదలే, వెదురు పొదలు మొదలైనటువంటి ఎన్నో రకాల వృక్షములు దట్టంగా ఉన్నాయి. ఆ దట్టమైన పొదట్లో దూరింది, పొదల్లో దూరింది. ఈ పంది పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు అయ్య నరిచిందిగా, వీడు కూడా ఆ అయ్యనే శబ్దాన్ని విని ఐ ఐ అని దాన్ని అదిలించాడు. పంది ఎక్కడ తన మీదకు వస్తుందోనని అయ్య అన్నాడు. అయ్యనే శబ్దంతో దాన్ని అదిలించాడు అంటే దాని నోటి నుంచి అయ్యి వచ్చింది, ఈయన నోటి నుంచి అయ్యి వచ్చింది. అది మాత్రం పొదలో దాక్కుంది. వీడికి తెలియకుండానే దాని మీద జాలి కలిగింది, పాపం అది దాక్కుంది, ఇప్పుడు మనం అయ్యి అంటే అది బయటకు వస్తుంది, బయటకు వస్తే ఎవడన్నా చంపేస్తాడు అనుకుని ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. కానీ వీడికి తెలియకుండానే అది అయ్యింది కదా, ఆ అయ్యనే శబ్దం వీడికి నోట్లో పదే పదే నానడం మొదలుపెట్టింది. దయాభివేశాత్ అతి కంపమానః సారస్వతం బీజమథోచ్చచార అజ్ఞాతపూర్వం చ తథాశ్రుతం చ దైవాన్ముఖే వై సముపాగతం చ. దయతో వీడు అయ్యి అన్నాడు. దానికి సారస్వత బీజము అని పేరు. సరస్వతినిచ్చేటటువంటి విద్యనిచ్చే బీజం. మీకు ఇతర పూర్వం చాలాసార్లు చెప్పాను కదా, ఐం అనేది వాగ్బీజం. అయింకారమును గురువు ద్వారా ఉపదేశం పొంది జపించిన వాడు మహాపండితుడవుతాడు. చాలామంది ఈ బీజమును జపం చేసి కవులయ్యారు. ఈ బీజం వీడు ఉచ్చరించాడు. పోనీ ఈ బీజం ఇది ఇంత పూర్వం విన్నాడా వీడు? అజ్ఞాత పూర్వం, ఇంత పూర్వం ఎప్పుడు అతడు దానిని ఎరగడు. ఐ అనే ఒక అక్షరం ఉందని తెలియదు. ఇప్పుడు సురతంచ విన్నాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట, నేను కొంతమంది పందేం పలకలేదు, వీడే అయ్య అన్నాడు దాన్ని అదిలించాడు అని కథల్లో చెబుతున్నారు. అలా వాడే కనుక అదిలించుంటే శృతంచ అంటాడే. అంటే ఏమిటనమాట, వీడు విన్నట్ట, విని ఎంతో పూర్వం ఎప్పుడు ఎరగని బీజమును అతడు ఉచ్చరించాడు. సుస్పష్టంగా 27వ శ్లోకంలో దైవాన్ముఖే వై సముపాగతంచ తథా శృతంచ అజ్ఞాత పూర్వంచ అన్నాడు. దైవయోగం వల్ల వీడు విన్నాడు. ఇప్పుడు వీడి దగ్గరికి ఆ బీజం వచ్చింది. ఎంతో పూర్వం వాడు ఎరగడు. అంటే పంది అయ్యి అనగానే అయ్యని వీడు అన్నాడు. ఇక అయ్యి అయ్యి అని చెప్పని చేయటం మొదలుపెట్టాడు. నిజానికి ఇతడు జపిస్తున్నది అయ్యి. బీజం అయ్యమ్మని ఉండాలి. సరస్వతి యొక్క ప్రసన్నం పొందడానికి మానవులు చెయ్యవలసిన మంత్రం అయ్యం. కానీ ఇతడు అయ్యం అనలేదు, ఉట్టే అయ్యి అయ్యి అన్నాడు. ఆ శబ్దాన్ని పదే పదే అన్నాడు. అది కూడా పంది యొక్క నోటి నుంచి వచ్చినటువంటి మాటనే అన్నాడు. అయినా వీడికి తెలియకుండానే అమ్మవారు అనుగ్రహించింది. పోన్లే నాయన, అయ్యం అనేది నా బీజం, నీకు అంత పూర్తిగా పలకడం చేతకాలేదు, అందుకే పంది నోట్లోంచి వచ్చిన మాట విని నువ్వు కూడా దాన్నే జపం చేస్తున్నావు, అయ్యి అయ్యి అంటున్నావు. నువ్వు అయ్యి అన్నా అయ్యమ్మనే జపం చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను అని అమ్మవారు వాడి దగ్గరకు వచ్చి వాడిని అనుగ్రహించింది. అందుకే అమ్మకి అవ్యాజ కరుణామూర్తి అని పేరు. ఒక్కొక్కప్పుడు మనకి గురువులు దొరకకపోయినా, గురువుల ద్వారా మంత్రోపదేశం పొందలేకపోయినా, మంత్రోపదేశం పొందేటప్పుడు ఒక్కోసారి అక్షరాలలో దోషం వచ్చినా, భక్తితో కనుక అమ్మవారిని పట్టుకుంటే అందులో ఉన్న దోషములు విడిచిపెట్టి క్షమించి వాడిని అనుగ్రహిస్తుంది. కాబట్టి భగవతికి భక్తి తప్ప దోషం అక్కర్లా. కావాలని దోషం చేయకండి, అనవసరంగా తప్పులు చదవద్దు. కానీ తెలియకుండా ఎప్పుడైనా ఏ సహస్రనామాల్లో అయినా దోషములు చదివితే మాత్రం అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకే లలితా సహస్రనామం చదివాడు చాలామంది ఎన్నో తప్పులు చదవడంలో రోజును. అక్కడ ఉన్నది ఒకటి, వీడు చెప్పేది ఒకటి అనమాట. చాలా చోట్ల స్వాధిష్టానాంబు జగత అని చదువుతారు. జగత ఏమిటది? ఆ జగతయ స్వాధిష్టానాంబుజ గత. స్వాధిష్టానము అనే అంబుజము తామర పువ్వు ఉన్నది, స్వాధిష్టాన పద్మం. ఆ పద్మమునందు గత ఉండునది అని అర్థం. ఇంక రోజు చదివాడు స్వాధిష్టానాంబు జగత అని చదివినా అమ్మవారు ఏం మిమ్మల్ని కొట్టడంలా, అనుగ్రహిస్తుంది. ఎందుకనంటే అమ్మ కరుణామూర్తి కనుక అయ్యం అనే బీజమును వాడు ఉట్టే అయ్యి అయ్యని జపిస్తే కూడా అనుగ్రహించిన అమ్మ నిరంతరం లలితా సహస్రనామాదులు చదువుతున్నటువంటి వాళ్ళు వాటిల్లో ఏవైనా దోషములు ఉచ్చరించినా ఆ దోషములు పట్టించుకోకుండా వాళ్ళని అనుగ్రహిస్తుంది. కారణం, అమ్మకి కరుణ తప్ప మరొకటి ఉండదు. అలాగని దీన్ని ఆదర్శంగా తీసుకుని మేము తప్పులే చదువుతామని మాత్రం అనకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఆ నేర్చుకునేటప్పుడు దోషం వస్తే మాత్రం భయపడక్కర్లా. ఈ విధంగా అతడు అంటూ ఉండగా అక్కడికి కాసేపట్లో బోయవాడు వచ్చాడు. వాడు అయ్యగారికి దండం పెట్టాడు. వాడు ఇందాక పందిని వేటాడాడు, ఆ పంది పారిపోయింది. ఆ పంది ఎట్టెళ్ళిందా అనుకుంటూ ఉంటే కొంతవరకు అడుగుదాడలు కనపడ్డాయి, తర్వాత అడుగుదాడలు కనపడలేదు. అడుగుదాడలు కనపడిన దాన్ని బట్టి ఈయన ఆశ్రమానికి వచ్చాడు. వాడు రాగానే మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్న సత్యవ్రతుడు కనపడగానే రెండు చేతులు జోడించి నమస్కరించి, అయ్యా మీరెప్పుడు అసత్యమాడరు, సత్యం తప్ప అసత్యమాడరని మాకందరికీ తెలుసు. మీరు ఒక వస్తువును చూశారు, అదేమిటి? పంది. నేను 3 రోజుల నుంచి తిండి లేక ఇవాళ 4వ రోజు ప్రొద్దుటే వేటకు బయలుదేరాను. నా అదృష్టవశాత్తు గంగానదీ తీరంలో పంది కనపడింది. ఆ పందిని బాణంతో కొట్టాను, అది కొంచెం దెబ్బతిని పారిపోయింది. ఆ పారిపోయిన పంది ఇటే వచ్చింది, మీరు చూసే ఉంటారు. అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. నాకు తెలుసు, జానామి దేహం సువ్రతం ప్రసిద్ధం. మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు అటు సూర్యుడు ఇటు చేసి పొడిచినా ప్రాణము పోయినా సత్యమే పలుకుతారు, అసత్యం పలకరు. అందుకే అడిగాను. పంది మీద మీకు జాలి ఉంటుందని తెలుసు కాబట్టే 1-2 సార్లు అడుగుతున్నాను. మీకు పంది ఇష్టమే, ఇటు బోయవాడు సమానమే, ఇటు పందిలో బోయవాళ్ళలో భగవంతుడు చూస్తారు. అయినా సత్యం పలికేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పందిని చూశామని చెబుతారు తప్ప చూడలేదని చెప్పరుగా. వీడు మెలి పెడుతున్నాడు అనమాట కావాలని. ఈయన ఎక్కడ పందిని కాపాడతాడో, ఈ వెర్రి బ్రాహ్మడికి జీవులంటే ప్రాణం, నేను చంపేస్తాననే ఉద్దేశంతో అసత్యం చెబుతాడేమోనని ముందే కాళ్ళకు బంధం వేస్తూ, మీరు సత్యం తప్ప అసత్యం పలకరు కదండి, పందిని చూశారు కదండి, అది ఎటు వెళ్ళిందో చెప్పండి. పైగా క్షుధార్థితం మే సకలం కుటుంబం బిభర్తు కామః కిలాగతోస్మి వృత్తిర్మమైష విహిత విధాత్ర నాణ్యాస్తి విప్రేంద్ర రుతం బ్రవీమి. మాయదారిది వీడికి కూడా తెలివితేటలున్నాయి. నా కుటుంబం అంతా క్షుధార్థితం, ఆకలికి మాడిపోతున్నాం. నాకు చాలా పెద్ద కుటుంబం ఉంది. 40 భార్యలు, 40 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలతో నా కుటుంబం అంతా మలమల మాడిపోతున్నాం. అందుకే తిండి కోసం ఇంత వెంపర్లాడుతూ మిమ్మల్ని బతిమాలుతున్నాను. నువ్వు అడగ చేరా, ఆ పందినే చంపాలా, జీవహింస చెయ్యాలానని. మమైషా వృత్తి, ఇది నా వృత్తి, ఏది వేటాడడం. పైగా వాడు ఎంత తెలియనివాడంటే, విధాత్రా విహిత, బ్రహ్మ నాకు ఆ రాత్రి రాసేటండి, నేనేం చేయనన్నాడు. పైగా బ్రహ్మదేవుడు నన్ను వేటాడి బతకరా, జీవుల్ని చంపి బతకరా అన్నాడు. బ్రహ్మగారు నాకు ఇచ్చిన వృత్తి, ఎవరి వృత్తి వాళ్ళు చేసుకోవాలి కదండి, మీకు తెలియదా మాత్రం. ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి, నా ధర్మం జీవుల్ని చంపటం, తినడం. సో పరంగా జంతువు గరపడిందంటే బాణంతో కొట్టేసి చర్మం పీకేసి కాల్చి కరకరకర నవిలి తినేయటం నా వృత్తి. చేపలు దొరికాయా, వాటిని బండరాయత మీద వేసి ఆ బరుకు బరుకు అరగదీసి వాటిని వండుకు తినడం నా ధర్మం. కాబట్టి సత్యం చెబుతున్నాను, ఈ ఎలాగైనా నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. సత్యం పలకడం మీ ధర్మం, హింస చేయటం నా ధర్మం. బత చెప్పండి చెప్పండి, ఆకలికి మాడిపోతున్నాను, ఇప్పటికే తొందరగా నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, శీఘ్రంగా నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది నా బాణం దెబ్బతిన్న పంది అనగానే ఇదంతా విన్నాడు ఈయన. పందిని కళ్ళారా చూశాడు కదా, నిజం చెప్పాలి. చెబితే ఈ దుర్మార్గుడు 2-3 బాణాలతో దాన్ని చంపేస్తాడు. తను చూస్తూ ఉండగా ఆ పంది దుర్మరణం పాలైపోతుంది. పైగా వీళ్ళు ఇంకో పని కూడా చేస్తారట, పందిని పూర్తిగా చంపరండోయ్. పంది కొంత దెబ్బ తినగానే కాళ్ళు కట్టేసి మూతి కట్టి అది ఎంతో అరుస్తూ ఉంటే దీనంగా పట్టించుకోకుండా బతికొండగా కాల్చేస్తారు. తెలుసా మీకు, పందిని చంపి అంత క్రూరంగా ఇంక దేన్ని చంపరు, అదేం అన్యాయమో తెలియదు. కానీ వాడు ఇలా తాడు పట్టుకుంటాడు శనివారం వచ్చిందంటే. పూర్వం శనివారం పట్టుకునేవారు, ఇప్పుడు అనివారాలు పట్టేస్తున్నారు అనుకోండి, ఈ తాడు పట్టుకోగానే అది పరిగెత్తుకొచ్చి అందులో పడిపోతుంది. ఇక చూడండి దాని కాళ్ళు కట్టేస్తారు, అది గంటలు గంటలు తెగ మూలుగుతుంది. అంత దారుణంగా మూలుగుతుండగా మంటేసి అందులో కాల్చేసి పైన గీకేస్తాడు వాడు కత్తితోటి. బాబు ఆ జన్మ ఎందుకు వచ్చింది, పూర్వజన్మలో గురుద్రోహం చేస్తే వస్తుంది, గురువుగారితో వెంట వచ్చి ఆ తర్వాత గురువుగారి మీద లేనిపోని పిచ్చబాగుళ్ళు వాగితే గురుద్రోహికి ఇలాంటి పంది జన్మ వస్తుందిట, కుక్క జన్మ వస్తుందిట. నేనేం అబద్ధం ఆడడంలా, వేళకోవడానికి చెప్పట్లా. గరుడ పురాణంలో శ్వయోనిశతంగత్వ, కుక్క జన్మలు 100, పంది జన్మలు 100 ఎత్తుతాడు అని 3వ అధ్యాయంలో ఉంది. అందుకే ఎప్పుడు గురుద్రోహం చేయకండి. గురువుగారికి ఎంత వీలుంటే అంత సేవ చేయండి, భక్తితో నమస్కరించండి, లేకపోతే నోరు మూసుకు కూర్చోండి. గురుద్రోహం అసలు చేయకూడదు. అన్నద్రోహం, గురుద్రోహం, బ్రహ్మద్రోహం, నకార ఏతు, 3 ద్రోహములు చేయకూడదట. అందులో ఒకటి ఏమిటనమాట, అన్నద్రోహం. అన్నం పెట్టిన వాడికి ఎప్పుడు అపకారం చేయకండి. నిన్ను పోషిస్తున్న పుణ్యాత్ముడు ఉన్నాడు, అటువంటి వాడికి ఎప్పుడు వీలుంటే సాయం చెయ్యి, పొగుడు. వాడిని మాత్రం అన్యాయం చేయక, అభాండం వేయకు. పీకిదాకా తిని బయటికి వెళ్ళాక వాడి మొహం వాడేం పెట్టాడు అనకూడదు. 2వది, గురుద్రోహం, గురువుగారికి ద్రోహం అసలు చేయకూడదు. అందువల్ల అన్నద్రోహం, గురుద్రోహం మహాపాపాలు. 3వది బ్రహ్మద్రోహం, విప్రుడికి ఎప్పుడు ద్రోహం చేయకూడదు, పురోహితుడిని గౌరవించాలి. ఈ 3 చేసామా వాడు ఇలా భ్రష్టుడైపోతాడు. మరి ఏం కర్మయోగమో కానీ, నేనిప్పుడు పంది నా ఆశ్రమం పక్కన ఉన్న పొదరిళ్లలో దూరింది అని వీడికి చెబితే వాడు దాన్ని చంపేస్తాడు, దుర్మరణం పాలు చేస్తాడు, కాల్చి కాల్చి కొళ్ళబొడి చంపేస్తాడు. అదొక పాపం. నిజం చెబితే హింసా పాపం, చెప్పకపోతే అసత్య పాపం. ఇన్నాళ్లుగా నేను ఒక వ్రతం పెట్టుకున్నాను. ఏమిటది, సత్యం తప్ప అసత్యం పలకను అని. ఆ వ్రతం పాడైపోతుంది అసత్యం పలిగితే, అలాగని సత్యం పలిగితే భయంకర హింసా పాపం చుట్టుకుంటుంది. ఇప్పుడు ఏం చెయ్యను నేను, ధర్మ సంకటం వచ్చింది. ముందు నుయ్యి వెనక పోయేట, ఒక వ్యక్తి అడవిలో పెడుతున్నాడు, ఓ సింహం తరువుకు వచ్చింది, అది ఎడం వైపు నుంచి వస్తుందిట. అమ్మో సింహం కుడివైపు పెడుతుంటే పులి తరువుకు వచ్చిందిట, అందుకని ముందుకు పరిగెత్తేట, తూర్పుకేసి ఆ ముందు పెద్ద నుయ్యి ఉంది. ఓరి నాయన నుయ్యి అని వెనక్కి పెడితే వెనకతలో పెద్ద గొయ్యి తవ్వాడవడం. పైగా ఆ గొయ్యి కూడా ఈ ఏనుగుల్ని వాటిని పట్టడం కోసం తవ్వుతారే ఆ గొయ్యి, ఆ గోతులు ఆల్రెడీ ఓ పులి పడి ఉంది. అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి, ఇటు సింహం ఇటు పులి, ఇంకేం పెడతాడండి వాడు. ఇప్పుడు ఈ సంసారంలో ఉన్న మానవుల జీవితాలు అలాగే ఉన్నాయి, మహాభయంకరంగా ఉంటాయి, ఏ క్షణంలో ఎలా ఉంటాయో తెలియదు. అందుకని వాడు గజగజలాడిపోయాడు, ఏం చెయ్యాలో తెలియదు. అప్పుడు లోపల మాత్రం అదృష్టవశాత్తు అయ్యి అని జపం చేస్తున్నాడు కదా, ఆ జపం చేయటం వల్ల అమ్మ అనుగ్రహించింది. బీజాచారణతో దేవ్యా, బీజ ఉచ్చారణత దేవ్యా విద్యా ప్రస్ఫురితాఖిల వాల్మీకేశ్చ యథాపూర్వం తథా సహ్యభవత్ కవి. ఇతడు లోపల లోపలే అయ్యి అని జపం చేస్తున్నాడుగా, ఆ జప ప్రభావంతో అమ్మవారు వీడిని అనుగ్రహించింది. నాలుక మీద స్వయంగా అమ్మొచ్చి కూర్చుంది. పూర్వం వాల్మీకి మహర్షి ఒక పిట్ట చావును చూసి జాలిపడి కవిత్వం చెప్పాడు. పూర్వం వాల్మీకి భరద్వాజుడనే తన శిష్యుడితో కలిసి తమసా నదీ తీరానికి వెళ్ళాడు. తీరా ఆయన స్నానం చేయబోయే సమయానికి ఒక దుర్మార్గుడు బోయవాడు వచ్చాడు. ఓ బోయవాడు వచ్చి క్రౌంచ పక్షుల్లో మొగ పిట్టను కొట్టాడు. బోయవాడు ఆ మొగ పిట్టను కొట్టగానే ఆ పిట్ట కీచుకునే శబ్దంతో కింద పడిపోయింది. దాని శరీరం నుంచి రక్తం వచ్చింది. అది కొట్టుకు చచ్చిపోతుంటే ఆడపిట్ట ఆ పిట్ట చుట్టూ తిరిగి ఎంతో ఏడ్చింది. అది చూడగానే వాల్మీకి జాలిపడిపోయాడు. ఆ పిట్టను కొట్టిన బోయవాడి మీద ఆగ్రహం కలిగింది. మా నిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీస్సవాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని వెంటనే ఆయన ఒక శ్లోకం పలికాడు. అప్పటి వరకు అలాంటి శ్లోకాలు భూలోకంలో లేవు. మొట్టమొదట ఆయన నోటి నుంచి శ్లోకం వచ్చింది. ఒరే బోయవాడ, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు, కీర్తి పొందవు. కారణం కామమోహితమైన ఈ క్రౌంచ పక్షుల్లో అన్యాయంగా మగపిట్టను కొట్టావు, ఆడపిట్టను ఏడిపించావు. కామమోహితమై ఒకదానితో ఒకటి కలిసి తిరుగుతున్న పిట్టల్లో మగపిట్టను కొట్టావు కనుక నీవు ఎక్కువ కాలం కీర్తి పొందవు, అంటే ఎక్కువ కాలం బతకమన్నాడు. అనగానే బోయవాడు చచ్చాడు, వెంటనే డామని కింద పడి చచ్చిపోయాడు. ఇదేంట్రా ఇలా అన్నాను, అనవసరంగా వాడిని శాపం పెట్టినట్టున్నాను, ఈ శ్లోకం ఏమిటి అనుకున్నాడు ఆయన. స్నానం చేసిన మనశ్శాంతి లేదు. అప్పుడు ఆ సమయానికి ఆశ్రమానికి వెళ్ళగానే బ్రహ్మగారు వచ్చి, ఇది పరమ పవిత్రమైన వేద సమ్మతమైన శ్లోకం, ఛందస్సిది, పాదములకు 8 అక్షరాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి, 32 అక్షరములు ఉంటాయి, దీనికి ఒక క్రమం ఉంది, ఎప్పుడు 5 అక్షరం లఘు ఉంటుంది, దీర్ఘం ఉండదు, బీజం ఉండదు అక్కడ అని మొత్తం ఛందస్సు చెప్పి ఈ ఛందస్సులో రామాయణం రాయన్నాడు. ఇది కథ. మహానుభావులు కొంతమంది మరి వాళ్ళు ఎక్కడ చదువుతారో, ఈ ప్రపంచంలో ఏ మూల నుంచి ఏం పిచ్చాలో తెలుస్తుంది. వాల్మీకే పోయేవట్ట ఆయనే పెట్టరు కొట్టేశాట. పైగా దానికి ఒక పాట, కృషి ఉంటే ఋషులు అవుతారట. ఏమవుతారు, బండభూతి పాట అది. అందులో వాల్మీకి పోయేవాడ, వాల్మీకి పోయేవాడు కాదు, వాల్మీకి పోయేవాడిని శపించాడు. ఇలాగ పురాణాలను ఇష్టం వచ్చినట్టు కంపు చేసి పారేస్తున్నారు కొంతమంది. అనకూడదని పురాణములు కంపు చేసిన పాపాత్ములు, పురాణములను వేరే వక్రీకరించి చెప్పిన వాడు చివరి రోజులు అన్నం లేక చస్తారు, రోగంతో చస్తారని పురాణాల్లోనే చెప్పారు. అలాగే జరుగుతుంది కూడా. కాబట్టి ఎందుకు చెప్తానంటే, వాల్మీకి మహర్షి అనుకోకుండా ఒక హింసను చూసి, బోయవాడి యొక్క బాణం దెబ్బకి కూలిపోయిన పిట్టను చూసి కవిత్వం చెప్పాడు. అలాగే ఈనాడు ఒక బోయవాడు పందిని కొట్టాడు, ఆ పంది నోట్లోంచి అయ్యి వచ్చింది, ఆ అయ్యిని ఈతడు ఉచ్చరించాడు, ఆ ఉచ్చరించడం వల్ల అమ్మ నాలుక మీద పడింది. దాంతో వీడు కూడా వాల్మీకిలాగే మహాకవి అయిపోయాడు, అనుకోకుండా మహాకవి అయిపోయాడు. ఆయన నోట్లోంచి కవిత్వం వచ్చింది. ఆయన ఏమన్నాడు వెంటనే, ఒరే బోయవాడా, ఇందాకడి నుంచి చూస్తున్నాను, పంది ఎక్కడికి వెళ్ళింది, మీరు సత్యమేత పసత్యం పలకరంటావు, ఇప్పుడు చెబుతున్నారు విను అని ఒక అద్భుతమైన కవిత్వం చెప్పాడు. ఈ చెప్పడానికి ముందు ఎంతో ఆలోచన కూడా వచ్చింది అతనికి. ఇతడికి సత్యం చెప్పనా అసత్యం చెప్పనా అనుకుంటూ ఉండగా, 10 ఉపకారం చేయడానికి అసత్యం పలికితే అది సత్య ఫలితం ఇస్తుంది, లోకానికి అపకారము చేసే సత్యం అసత్య ఫలితం ఇస్తుంది. అదే మనకి వేదధర్మం అన్నమాట. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబు నిచ్చు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబున యందున పలుకు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మసూక్ష్మముల్. 10 ఉపకారం చేయటానికి అసత్యం పలికితే అది సత్య ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి ఎవడో టెర్రరిస్ట్ వచ్చాడు, మిమ్మల్ని అందరినీ చంపాలనుకున్నాడు, వాడి దగ్గర పెద్ద గన్ ఉంది, వాడు పాకిస్తాన్ నుంచి వచ్చాడు, అప్పుడు మీరంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ జనరేటర్ గది ఉందిగా, ఆ జనరేటర్ అనే కథలు దాక్కున్నారు. ఇంతలో వాడు నా దగ్గరకు వచ్చాడు,
మిస్టర్ పద్మాకర్ నువ్వు అసత్యం పలకవట, సత్యమే పలుకుతావట, ఇక్కడ జనాలందరినీ చంపడానికి వచ్చాను, పాకిస్తాన్ బార్డర్ నుంచి వచ్చాను తప్పించుకుని, భారతదేశంలో మీ రాజకీయ పార్టీలు వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయడం వల్ల, ప్రధానమంత్రి గారిని తిట్టడం వల్ల నేను దర్జాగా మీ దేశంలోకి రాగలుగుతున్నాను, అందుకే వీళ్ళని చంపడానికి వచ్చాను, ఏరి ఈ జనమంతా అన్నాడు. పైగా ఈ జనాల్లో సామాన్యులు ఏంటి, ఓ పక్కన హరిప్రసాద్ గారు, ఓ పక్కన బాపిరెడ్డి గారు, ఇలాంటి మహానుభావులు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అయ్యారు, అవునా, ఎంతమందిని చంపేస్తానన్నాడు. అప్పుడు నేను నిజమే చెప్తా తప్ప అసత్యం చెప్పనండి, నేను సత్యవ్రతుండండి అని, వీళ్ళంతా అక్కడ జనరేటర్ దగ్గర దాక్కున్నారండి అని చెబితే, పాపం జనరేటర్ వేసే మైకు పెట్టి ఇతంతో సైతంగా మిమ్మల్ని అందరినీ చంపిపోతాడు వాడు. ఇంక రేపటికి నేను పురాణ వరకు చెప్పను, అప్పుడు ఏం చేయాలి, ఇంతమందిని చంపడానికి నేను ఒక సత్యం పలికితే అది మహాపాపంట, అసత్యం కంటే ఎక్కువ పాపం ఇస్తుంది. అప్పుడు వీళ్ళని రక్షించడానికి అసత్యమే పలకాలి. లేదా వీళ్ళు లేదండి, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారా, కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పాలి. వీడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అలాగే వేసేస్తారు వీడిని. లేదా ఈ వీడే మిమ్మల్ని చంపడం అని ఎక్కడికో పోతాడు, మొత్తం మీద మీకు మాత్రం హాని ఉండదు. అంటే 10 మందిని మహాత్ముల్ని ప్రాణుల్ని రక్షించడం కోసం అసత్యం పలికితే అది సత్యము కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇంతమంది చావుకు మూల కారణమయ్యే సత్యం అసత్యం కంటే ప్రమాదం. అందుకే ప్రాణం పోతున్నప్పుడు పెళ్ళిళ్లల్లోనూ అసత్యమాడితే అది సత్యము కంటే ఎక్కువ ఫలితం ఇస్తున్నారు. ప్రాణాతురుడైనతో మీ ప్రాణం పోతున్నప్పుడు అబద్ధం ఆడండి, ఏం పర్వాలేదు. పరిణయంబునయందున పెళ్ళిళ్లలో కూడా అన్నమాట, అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే ప్యాస్ అయ్యిందండి, 1st క్లాస్లో ప్యాస్ అయ్యిందండి అని చెప్పేస్తే తర్వాత పెళ్ళాక వాడు బాటలు ఎలాగో వాడు పడతాడు. కానీ ఫెయిల్ అయిపోయినా ప్యాస్ అయిందని చిన్న చిత్తగా అబద్ధాలు ఆడండి, మరీ పెద్ద అబద్ధాలు ఆడకండి. ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయిని పట్టుకుని ఈ అమ్మాయి లా గోల్డ్ మెడలిస్ట్ అన్నారట, నిజంగా లా గోల్డ్ మెడలిస్ట్ అనుకుని పిచ్చాడు అందులో పడ్డాడు, అది లాగదు వల్లలో పడ్డాడు అనమాట. ఇక తర్వాత తెలిసిందనమాట మెట్రికులేషన్ ఫెయిల్డ్, ఇంక పెళ్ళయ్యాక ఏం చేస్తాడు, దుట్టు పీక్కుంటూ రోజు లా గోల్డ్ మెడలిస్ట్ నుంచి తెలుసుకున్నాను గురువు గారు, నా లా ఇలా అయిపోయింది అన్నాడు ఆయన, లాగాదు ఇలా అయ్యింది రాబోతుగా అన్నాడు పాపం. కాబట్టి అబద్ధం ఆడచ్చు కానీ చిన్న చిన్నవి, పెద్ద మరీ ప్రమాదకరమైనవి కాకుండా అత్యావశ్యక స్థితిలో చేయమన్నాడు, అది కూడా ఆవశ్యక స్థితిలో. అయినా అలా ఆడని వాళ్ళు ఉన్నారు మహాత్ములు, హరిశ్చంద్రుడు లాంటి వాళ్ళు. కానీ ఇతడు ఎన్ని ఆలోచనలు వచ్చినా నేను అసత్యం ఆడను, సత్యమే పలికి ఈ పందిని రక్షిస్తాను, వీణ్ణి రక్షిస్తాను అనుకుని ఏమన్నాడు వెంటనే, యా పశ్యతి నసాబ్రూతే యా బ్రూతే సా నపశ్యతి అహో వ్యాథ స్వకార్యార్థిల్ కిం పృచ్ఛసి పునఃపునః. ఒరే నాయన, ఇన్నిసార్లు పందేది పందియేది అని అడుగుతావు, ఏం అడుగుతావు, అడిగితే మాత్రం ఏం చెప్పను, నీ స్వార్థం కోసం నా ప్రాణం తీసి సత్యం చెప్పు అంటావు. చెప్పడానికి నాకు పెద్ద సమస్య ఇక్కడ, నేను పందిని చూశాను, పందిని దేనితో చూశాను, కంటితో చూశాను, నీకు ఇప్పుడు జవాబు ఇవ్వాలి, జవాబు దేనితో ఇవ్వాలి, నాలుగుతో ఇవ్వాలి. చూసింది మాట్లాడదు, మాట్లాడేది చూడదు, కంటితో చూశాను కన్ను జవాబు ఇవ్వదు, నాలుగు మాట్లాడుతుంది జవాబు ఇస్తుంది ఇది చూడలేదు, చూసిన దాంతో మాట్లాడలేను, మాట్లాడేదేమో చూడలేదు, ఇంక నీకేం చెప్పాలో తెలియదు అన్నమాట. ఇది ఒక పెద్ద లాజిక్ ఇది అన్నమాట. నేను చూశాను పందిని కంటితో కానీ కన్ను జవాబు ఇవ్వలేదు, మాట్లాడేది నా నాలుగుతో కానీ నాలుగు చూడలేదు, చూడం దాంతో నీకు ఎలా సమాధానం ఇస్తాను, కాబట్టి చెప్పలేను, నా వల్ల కాదు, చూసేది మాట్లాడదు, మాట్లాడేది చూడదని. కానీ వాడు కూడా బుర్ర గోక్కుని, నిజమే అయ్యగారు చెప్పింది నిజమే అని వాడికి బుర్ర ఉందిలేండి, అందుకని కొంచెం గోక్కుని, కంటితో మాట్లాడలేడు, నాలుగుతో చూడలేడు, చూసింది మాట్లాడదట, మాట్లాడిన చోట ఓడి బాబు నా బుర్రపాటు చేసేవాయో బాబు నువ్వు, నీ లాజిక్తో నీకు అన్నం అని వెళ్ళిపోయాడు వాడు. పోనివాడు ఇందాక ఏమన్నాడు, 3 రోజులకు ఉపవాసం ఉన్నాను, ఈరోజు పంది దొరకకపోతే ఉపవాసంతో మరణిస్తామండి అన్నాడు. అలా ఎక్కడ మరణించాడు, ఆ పక్కనే పెద్ద మామిడి చెట్టు ఉంటే మామిడి చెట్లకు ఉన్న పళ్ళు కోసుకెళ్ళి శుభ్రంగా పలహారం చేసి బతికట్ట, పలహారం ఇంకా బలహారం అది. కాబట్టి పంది మాంసం తప్ప మరొకటి తినని వాడి చేత పళ్ళు తినిపించి వాణ్ణి రక్షించాడు. పంది ఎక్కడుందో సత్యము పలకక అసత్యము పలకక మంచి ఒకనొక తర్కంతో శ్లోకంతో వాడిని బురిడీ కొట్టించాడు, పందిని కాపాడాడు, అసత్యము పలకలేదు, వాడి ప్రాణం నిలబెట్టడానికి వాడి శాకాహారిని చేశాడు. ఇన్ని పనులు కేవలం అయ్యి అనే ఒక బీజమును పంది నోటి నుంచి వచ్చిన శబ్దమును ఉచ్చరించి అమ్మ అనుగ్రహం పొంది ఆయన సాధించగలిగాడు. ఇది అమ్మవారి యొక్క వ్యాజ కరుణ. బ్రాహ్మణస్తు కవిర్జాత ప్రాచేతసైవాపర. పూర్వం ప్రాచేతసుడిలేగ, ప్రాచేతసుడు అంటే ప్రచేతుడి కొడుకు, ప్రచేతుడు అంటే వరుణుడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ప్రచేతుడు అంటే వరుణుడు, వరుణుడి యొక్క పిల్లల్ని ప్రాచేతసులు అంటారు. ఆ వంశంలో పుట్టడం వల్ల, వరుణదేవుని వంశంలో ప్రచేతసుల యొక్క కులంలో పుట్టడం వల్ల వాల్మీకి ప్రాచేతసుడు అని పేరు వచ్చింది. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదమే వాల్మీకి నోటి నుంచి రామాయణం అనే పేరుతో బయటకు వచ్చింది. అంచేత ఆయన ప్రాచేతసుడు. ఆనాడు ప్రాచేతసుడు ఎలా కవి అయ్యాడో ఈతడు కూడా మహాకవి అయ్యాడు. సమస్త లోకాలలో సత్యవ్రతుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు, పండితుడు అనిపించుకున్నాడు, కవి అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి తెలియకుండానే ఐకారం కాదు ఐం అని తెలిసింది. అక్కడి నుంచి సారస్వతంతతో బీజం జజాప విధిపూర్వకం. ఆ రోజు నుంచి ఇది వరకు నేను ఉత్తి అయ్యన్నాను, అయ్యన్న అమ్మవారి అనుగ్రహంతో కవిత్వం పాండిత్యం వచ్చింది, వాక్శుద్ధి వచ్చింది, ఈసారి పూర్తిగా ఐమని జపిస్తానని జపించాడు, మహాత్ముడు అయ్యాడు. ఆయన ఎక్కడికెడితే అక్కడ అందరూ బ్రహ్మరథం పట్టారు. అది 18 పురాణాలు ఆ రోజులో ఉపన్యాసం చెప్పాడు. ఆయన గొంతెత్తితే మహామధురంగా ఉండేది, దాంతో ప్రపంచంలో అత్యంత కీర్తి పొందాడు. కీర్తి పొందడం వల్ల ఏమైంది, ఎవరైతే ఎంతో పూర్వం అసహించుకున్నారో వాళ్ళంతా వచ్చారట. చిన్నప్పుడు నువ్వెంత వాడు అవుతావని మేము అనుకోలేదు ఆయ్, నువ్వు నా ఫ్రెండ్ అవ్వడం మా అదృష్టం అన్నారట. ఇంతో పూర్వం నీ మొహం తిట్టిన వాళ్ళే. పేరు డబ్బు వస్తే అంతా మన దగ్గరికి చేరతారు. ఒకప్పుడు ఇలా పలుకుతారా, ఒక వ్యక్తి బాగా కీర్తి పొందాక ఆయన అంటే ఆయన మా క్లాస్మేట్ అండి అంటారు ఇప్పుడు. అదే ఒకప్పుడు అయితే వాడు మొహం, వాడు మన దగ్గరికి వస్తే వాడు మన డబ్బు అడుగుతాడేమో, సాయం అడుగుతాడేమో అని ఈ వ్యక్తిని వాళ్ళంతా అసహ్యించుకున్నవారే. కాబట్టి ఈ ప్రపంచంలో మిత్రులు రావాలంటే ధనం రావాలి, కీర్తి రావాలి, ఈ రెండు ఉంటే మాత్రం స్నేహితులు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి పడతారు. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి, మిత్రమా ఉతథ్య అబ్బా నువ్వు మా ఫ్రెండ్వి, మేము ఇప్పుడు నీ మీద డిపెండ్ అవుతున్నాం అండ మొదలెట్టారు. ఆఖరికి తల్లిదండ్రులు కూడా తిరిగి అక్కడికి వచ్చారు. తల్లిదండ్రులు కూడా విసుక్కున్న వాళ్ళే. వాళ్ళు మాత్రం కన్నీళ్ళు పెట్టుకుంటూ, నాయన ఏదో క్షణికోద్రేకంలో తిట్టాం, తిట్టడంతో ఇంట్లోంచి వెళ్ళిపోయావా, కానీ వెడితే వెళ్ళావు, అమ్మ అనుగ్రహంతో పండితుడు పోయి వచ్చావు అని వాళ్ళు మాత్రం మనస్ఫూర్తిగా ప్రేమతో ఇంటికి తీసుకెళ్ళారు. తిరిగి అతను తన ఊరు వెళ్ళాడు, మహాకీర్తి పొందాడు. ఇది అమ్మ అనుగ్రహం అని ఒకనొకప్పుడు రోమసుడనే ముని నైమిషారణ్యంలో మేమందరం వింటూ ఉండగా చెప్పాడు. ఇప్పుడు నీకు అర్థమైందా, తెలిసి తెలియక ఒక బీజములో కొంత భాగమును ఉచ్చరించిన వాణ్ణి కూడా కవిని చేసే అపూర్వ కరుణామూర్తి అమ్మ. అందుకే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా అమ్మను ఆరాధించాలి. సులభముగా ఆరాధించడం, సులభముగా వరములు పొందడం ఒక అమ్మ యొక్క ఉపాసనలోనే సాధ్యమవుతుంది. తక్కిన ఉపాసనలు క్లిష్టం, కానీ జగదంబ ఆరాధన సులభం అని అమ్మ గురించి వేదవ్యాసుడు జనమేజయునికి చెప్పి, నువ్వు కూడా అమ్మని భక్తితో పూజించు, అమ్మవారి యొక్క మంచి మంత్రం నీకు ఇస్తాను, ఆవిడ ఆదిశక్తి పరాదేవి జగతాం కారణం హిస, సమస్త లోకాలకి మొట్టమొదటి శక్తి, ఈ జగత్తులన్నీ ఆ తల్లి నుంచి పుట్టాయి, ఆమె యజ్ఞం చెయ్యి. అమ్మవారి యజ్ఞమునకు అంబాయాగము అని పేరు. ఆ యాగం చేసిన వాడు అన్ని కోరికలు తీర్చుకుంటాట. సర్వకామప్రదం, ఈ కోరిక ఆ కోరిక అనే తేడా లేకుండా మనిషి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీర్చే యజ్ఞం అంబాయాగం. దానికి ఉదాహరణ నేను చెప్తున్నాను కదా, నేను మేము ఎన్నో ఏళ్ళుగా కాశీలో ఎంతో కొంత ఒక చిన్న స్థలం ఒక పీఠస్థాపనకు సేకరించాలనుకుంటే అంత తేలిగ్గా మొదట్లో అవ్వలేదు. ఆ తర్వాత అంబాయాగం చేసాం అక్కడ కాశీలో. చేసిన తర్వాత కొద్ది రోజులకే మా భక్తులంతా నా కోసం అని కాలభైరవాష్టకం చదివారు. చదవగానే రాదనుకున్న తోటి వచ్చేసింది వాడు, బంగారం లాంటి గృహం వచ్చింది. పైగా మేము పూర్వం చూసినవన్నీ ఇప్పుడు కూలగొట్టేస్తున్నారు. అవన్నీ ఆక్రమణలే కదండి, మొత్తం కాశీ గుడి చుట్టూతో ఉన్న ఇళ్ళన్నీ అన్యాయంగా ఆక్రమించేశారు. ఇన్నాళ్ళకి ఒక మహానుభావుడు అపూర్వ రీతిలో కాశీ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు, అవన్నీ కూలగొట్టి విశాలంగా తయారు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో కాశీ అగస్త్య మహర్షి నాటి కాశీలా అవుతుంది అవుతుంది అవుతుంది. పరమ పవిత్రమైనది అమ్మ యొక్క అనుగ్రహం. ఆ అమ్మ యాగము చేసిన వాళ్ళు అందులో కాశీలో చేసిన వాళ్ళంతా కోరికలు తీర్చుకున్నారు. నేను చెప్తున్నాను కదా, కాశీలో నేను అంబాయాగం స్వయంగా చేసి చెబుతున్నాను. మళ్ళీ రేపు సెప్టెంబర్లో చేయబోతున్నాను. సెప్టెంబర్లో 21వ తారీఖు సెప్టెంబర్ నుంచి అక్కడ 7 రోజులు భాగవత సప్తాహం చేస్తూ ఉదయం పూట అంబాయాగం చేస్తాం. ఆ కాలంలో అంబాయాగం ఎంత పవిత్రమైనదో దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉన్నది. ఆ మంత్రం అంతా ప్రాచీన గ్రంథాల్లోంచి సేకరించాం. ఎంత బాగుంటుందో ఆ యాగం అన్నమాట. ఆ యాగంలో ఆ మంత్రములన్నీ వరసగా నవాక్షర మంత్రంతో పంచదశి మహామంత్రంతో నిండి ఉంటాయి. ఆ యాగం జరుగుతున్నప్పుడు మంత్రం విన్నా అందులోంచి వచ్చిన ధూమం పీల్చినా వాడు కారణజన్ముడవుతాడు, అమ్మకి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు, శ్రీ మహావిష్ణు స్వరూపుడవుతాడని ఈ దేవీ భాగవతం చివరిలో చెప్పారు. అంబాయాగం చూసిన వాడు కూడా విష్ణువుతో సమానుడు, అంటే విష్ణువుని చూసినట్టు అమ్మ చూస్తుందిట. అది సకల వాంఛితములు తీరుస్తుంది, రోగములు తొలగిస్తుంది, శత్రుణ్ణి మూర్ఖుణ్ణి పండితుణ్ణి చేస్తుంది, ఆర్తితో అన్నము లేదు అది లేదని బాధపడుతున్న వాణ్ణి అనుగ్రహిస్తుంది, తథా మూర్ఖాహ మూర్ఖుల్ని కూడా పండితులు చేస్తుంది, పీడితాన్ జనులలో కొంతమంది తెలియకుండానే మనల్ని పీడించేవాళ్ళు ఉంటారు, మనం ఎంత మంచి వాళ్ళమైనా మనకి శత్రువులు ఉంటారు, ఆ శత్రువులు పీడిస్తూ ఉంటారు. ఇలా ఇతరుల చేత దుర్మార్గుల చేత పీడింపబడుతున్న వాళ్ళు అంబాయాగమును చూస్తే ఆ పీడ నుంచి బయటపడతారు. వైరిభిస్సదా వైరుల చేత నిరంతరం నానా బాధలు పొందుతున్న వాళ్ళు సుఖాలు పొందుతారు. అతృప్తాన్ భోజనే భోగే సదార్థాన్ అజితేంద్రియాన్. కొంతమందికి ఏమిటో తెలియదు కానీ అనారోగ్యం, అన్నం తిన్నా అరగదు, దాంతో సంతృప్తి ఉండదు, కొంతమందికి అసలు అన్నమే దొరకదు. కానీ అంబాయాగమును చూసిన అమ్మని ఉపాసించిన వేళకి భోజనం వస్తుంది, తిన్నది అరుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. భోగములు ఎన్ని అనుభవించినా కొంతమందికి తృప్తి ఉండదట. ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలని, ఎన్ని సుఖాలు అనుభవించినా సుఖాలు అనుభవించాలని, సంతృప్తి లేకుండా బతుకుతారు కొందరు. అటువంటి వాళ్ళు అంబాయాగం చేస్తే సంతృప్తి కలుగుతుంది, పవిత్రులు అవుతారు, ముక్తి పొందుతారు, చిట్ట చివర రాజలక్ష్మిని కూడా పొందుతారు అనగానే ఆయన బ్రహ్మానంద భరితుడై మహారాజు గారు అమ్మ యజ్ఞం ఎలా ఉంటుందో చెప్పన్నాడు. యజ్ఞం చేసే విధానం, దానికి సంభారాలు ఏమిటి నువ్వు చెబితే నేను నీ ద్వారా దేవీ భాగవతం విని యజ్ఞం చేస్తాను. ఒక యజ్ఞం చేయాలంటే దాని విధి విధానాలు తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి విధి విధానములు తెలిసినా మనమంత యజ్ఞము చెయ్యడానికి తగిన వాళ్ళమో కాదో కూడా తెలుసుకోవాలి. తెలిసినా కొందరికి డబ్బు ఉండదు, ఆ ధనం కూడా ఉందో లేదో చూసుకోవాలి. కొన్ని పనులు డబ్బుతో అవుతాయి, కొన్ని డబ్బుతో అవ్వవండోయి. అందులో అంబాయాగానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు డబ్బుతో కొనగలమా? ఆ అంబాయాగ మంత్రములను ఉచ్చరించువారు భారతదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఆ మంత్రం కొన్ని చోట్ల అసలు నోరు కూడా తిరగదన్నమాట. ఒక అదృష్టం, పూర్వం తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారిని ఒక మహాత్ముడు శ్రీ చక్రార్తిని చేసేవారు. వారు ఇప్పుడు లేరనుకుంటాను, బహుశా నాకు సరిగ్గా తెలియదు, ఈ మధ్య నేను ఎరగను, చాలా కాలం అయింది. ఆయనకి అంబాయాగం బాగా తెలుసు ప్రక్రియ. ఆయన అదే మచిలీపట్నం దగ్గర ఉండేవారట, నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. ఆయన తర్వాత సన్యాసం కూడా పుచ్చుకొని మహాదీక్షతో ఉండేవారు. ఆయన లలితా సహస్రనామానికి గొప్ప వ్యాఖ్య కూడా రాశారు. చాలా గొప్పవాళ్ళు ఉన్నారండి ఈ భారతదేశంలో, మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. కొద్దిమంది మాత్రం అంబాయాగ ప్రక్రియని భూలోకవాసులకి పరంపరగా ఇచ్చారు. అలాంటి ప్రక్రియ నా అదృష్టం వల్ల నాకు కూడా గురువుల అనుగ్రహంతో వచ్చింది, వచ్చింది కాబట్టి చేయగలిగాం. అందుకని ఆ యజ్ఞ విధిని నాకు చెప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పాడు యజ్ఞము ఎలా చెయ్యాలి, దానికి నియమాలు ఏమిటో చెబుతున్నాను. అంబాయాగము సాత్వికముగా చెయ్యాలి. సహజంగా యజ్ఞములు మూడు రకాలు, సాత్వికం రాజసంచైవ తామసంచ తథాపరం. యజ్ఞములు కూడా మూడు రకాలుగా ఉంటాయి, సాత్విక యజ్ఞము, రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞము అని యజ్ఞములు మూడు రకాలు. మునులు చేసే యజ్ఞమును సాత్వికము అంటారు. మునులు చేసే యజ్ఞం అంటే మౌనముగా ఎక్కువ మాట్లాడకుండా యజ్ఞము చేస్తున్న కాలంలో లౌకిక ప్రపంచం మీద దృష్టి లేకుండా సాధ్యమైనంత వరకు మంత్రాచరణే చేస్తూ యజ్ఞం చేసే కాలంలో బ్రహ్మచర్యాది దీక్షలు కఠోరంగా పాటిస్తూ అత్యంత గురుభక్తితో ఉంటూ రాత్రిపూట దర్భాసనం మీద పడుకుంటూ ఉండేటటువంటి వాళ్ళని మునులు అంటారు. అటువంటి మహాత్ములు చేసే యజ్ఞము సాత్వికము. నియమనిష్టలు బాగా అవసరం అన్నమాట యజ్ఞకాలంలో. ఆ కాలంలో అస్సలు కోపం పొందకూడదు, ఆ సమయంలో అస్సలు స్త్రీ సాంగత్యం చేయకూడదు. అందుకే భార్యాభర్తలు యజ్ఞం చేస్తున్నా ఇద్దరిని ఒక గదిలో కూడా పడుకొద్దనేవారు పూర్వం. ఇక్కడ నువ్వు పడుకో, ఇక్కడేమో పత్ని పడుకుంటుందనేవారు. ఆ యజ్ఞం చేసే మూడు రోజులు 9 రోజులు అంత నియమం పాటించాలి. నేతితో వండిన అన్నమే తినాలట ఆ కాలంలో. వ్యాసులు వారు చెప్పారు నూనె పదార్థం తినకూడదు. అందుకే యజ్ఞం చేయడానికి ముందు ఆవు పాలు బాగా తోడుపెట్టి పెరుగు కింద తయారు చేసి దాన్ని చిలికి అందులోంచి నెయ్యి తీసుకుని ఆ నేతితోటే అన్నం వండుకు తినేవారట. ఆ నేతితోటే పోపులు పెట్టుకునేవారట. ఏ అన్నం వండుకు తిన్నా కూరలు వండుకున్నా ఆవు నేతితో చేసేవారన్నమాట. నూనె పదార్థాలు గేదె నెయ్యి వాడకుండా గోఘృతముతో తయారు చేయబడిన అన్నం తినడం చాలా మంచిది. దానికి ఏమని పేరునమాట? హవిష్యాన్నము అని పేరునమాట. యజ్ఞాన్నం అంటారు, చాలా పవిత్రం అది. అంబాయాగం చేసేవాడు సాధ్యమైనంత వరకు ఆవునెత్తితో తయారు చేసిన ఆహారాలే సేకరించాలి. మెంతి మజ్జిగ చేసుకున్న అందులో పోపు కూడా చివరికి ఆవునెత్తుతోటే పెట్టాలన్నమాట. ఇక వీలున్నంత వరకు ఎవరితోటి ఎక్కువ మాట్లాడకుండా ఉండడం మంచిది. ఎంత పనివో అంతవరకే మాట్లాడాలి, అనవసరంగా ప్రసంగించకూడదు, మౌనంగా ఉండడం మంచిది. ఇంకా మూడవది, ఈ యజ్ఞం జరుగుతున్న 3 రోజులు 9 రోజులు ఒక్కరోజు ఒక్కరోజు కూడా చేయొచ్చు. అంబాయాగం ఏక దివసము, 3 దివసములు లేక 9 రోజులు, ఇంకా అక్కడి నుంచి 9, 2 9, 3 9 మన ఇష్టం, ఎన్ని 9లైనా పర్వాలేదు. 9 సంఖ్యతో యజ్ఞం చేయాలి. ఈ యజ్ఞము చేసినంత కాలము కూడా గురువిచ్చిన మంత్రం అనుక్షణం లోపల జపం చేయాలి. రోజు లేవడమే గురుధ్యానంతో లేవాలి. వందే గురు పదద్వంద్వం అనుకుంటూ గురువుగారిని తలుచుకుంటూ లేవాలి. ఎప్పుడైనా మనం తీర్థయాత్రా స్థలాల్లో యజ్ఞం చేస్తే అక్కడ నదులలో స్నానం చేయటం మంచిది. ఇప్పుడు ఉదాహరణకి కాశీలో యజ్ఞం చేసామనుకోండి, కాశీలో ఎలాగో గంగ ఉన్నది, గంగలో స్నానం చేయాలి. కాదు, మన సంపత్ నగర్లో సద్గురువుల యొక్క పీఠంలో చేసేటప్పుడు అప్పుడు ఇక్కడ నది ఉండదు కనుక పవిత్ర స్నానం, దర్భస్నానం చేయాలి. దర్భస్నానం అంటే ఏంటనమాట, మీరు బాత్రూంలో బకెట్తో నీళ్లు పట్టుకుంటున్నప్పుడు ఆ నీళ్ళల్లో 3 దర్భలు వేసి ఆ నీళ్లతో స్నానం చేస్తే అది కూడా గంగా స్నానంతో సమానం. ఎలా అయినా మొత్తం మీద నదీ స్నానం అయితే ఎక్కువ మంచిది. అందుకే పూర్వం నదీ తీరాల్లో చేసేవారు. ఆపై అమ్మ చరిత్రని విని తీరాలి. యజ్ఞం జరుగుతున్నప్పుడు ఎంతో కొంత సమయము అమ్మవారి చరిత్ర వినుటకు కేటాయించవలసిందే. ఏదో యజ్ఞం చేశాం, తిన్నాం, పడుకున్నామని కాకుండా దేవీ భాగవతం కూడా వినాలి. ఇది విధానం పాటిస్తే దానికి సాత్వికము అని పేరు. మళ్ళీ యజ్ఞం చేసేవాడు సూర్యోదయ సమయమునకు లేచి తీరాలి. అలసిపోయానండి రాత్రి, అమ్మో పొద్దున 8 లేవచ్చా, 9 యజ్ఞం మొదలెట్టచ్చా అంటే పనికిరాదట. అరుణోదయ వేళాయాం స్నాత్వా నూతన భాండకై, అరుణోదయ వేళకి స్నానం ముగించుకుని మడినీళ్ళు తెచ్చుకోవాలట. మడినీళ్ళు తెచ్చుకోవాలంటే సూర్యోదయ సమయానికి ముందే లేవాలి, అప్పుడే స్నానం చెయ్యాలి. ఈ కాలములో భాషని సంస్కరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తిట్లు తిట్టకూడదు, డిక్షనరీలో వాడకూడని పదాలు వాడకూడదు. ఇక రెండవది రాజస యజ్ఞం. ఇది ఎక్కువగా పూర్వం మహారాజులు టీవీగా దర్జాగా చేసేవారట. అందుకే నృపాణం రాజసము స్మృతం, రాజ టీవీతో చేసే యజ్ఞం రాజసం. మునులు ఎలా ఉంటారు ఇందాక చెప్పాంగా. ఇక రెండవ రకం యజ్ఞం రాజసం. ఇందులో ఏముంటుంది అంటే, నాకు డబ్బు బాగా ఉంది, బాగా వైభవంగా చెయ్యండి అని ఒకడు, ఆ చేస్తున్నప్పుడు ఏదన్నా వస్తువు తేడా వస్తే, అసలు నీకు బుర్ర ఉందా, నేనేం చెప్పా, మంచి ఖర్చు పెట్టి యజ్ఞం చెయ్యంటే ఖర్చు పెట్టి కావలసిన పదార్థాలు తేకుండా పిసిరుగొట్టుతనం చూపించావా అని తన కింద వాళ్ళ మీద ఎగిరి గంతులు ఇయ్యడం, ఇవన్నీ రాజసిక లక్షణాలు అవుతాయి. ఎక్కువ దర్పం ప్రదర్శించుట, పిండి వంటలు ఎక్కువగా చేయించుట, ఎవ్వరూ చెయ్యలేనంత బాగా చేశారనే కీర్తి పొందడం కోసం చేయుట, ఇది రాజసికం. అప్పుడప్పుడు కొంతమంది పూర్వం మహారాజుల వైభవం ప్రదర్శిస్తూ దర్జాగా చేసేవారు అనమాట. ఆ దర్జాకి ఇతరులు ఎవరన్నా పొగుడుతుంటే లోపల పొంగిపోతారనమాట. పైకి అనపోయినా భలే చేసామండి, ఏం కీర్తి వచ్చింది అంటారు, లైవ్ ఇప్పించుకుంటారు దాన్ని యజ్ఞాన్ని. ఈ ఇచ్చినంతసేపు జనాలు పొగడాలి వాడిని. ఆ పొగడతల కోసం చేయడం ఎందుకు మనకి? ఇప్పుడు కార్యక్రమం 10 చూడడం కోసం ప్రసారం చేయటం లైవ్ చాలా మంచిదే. ఆ లైవ్లో 10 పొగడాలి, నన్ను పొగడాలి పొగడాలి అనుకోవడమే భ్రమ. ప్రశంసల కోసం చేయకూడదు, ఎక్కువ దర్జా ప్రదర్శించకూడదు. ఈ రాజసంలో అవన్నీ ఉంటాయి, నగలు నాణ్యాలు. ఇక యజ్ఞం చేసేవాళ్ళలో కొంతమంది చూసారుగా, యజ్ఞం చేయడానికి వచ్చినటువంటి భర్తగారేమో పట్టు వస్త్రాలు కట్టుకుని ఎక్కడి నుంచి చిటికన వేలికి 5 ఉంగరాలు, ఉంగరం వేలికి 6 ఉంగరాలు, మధ్య వేలికి 7 ఉంగరాలు, లేకపోయినా సరే ఇంకా చూపుడు వేలుకు 5 ఉంగరాలు, బొటన వేలుకు కూడా ఉంగరం, చేతికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గొలుసులు, భుజకీర్తులు, నడువుకు వడ్డాణాలు, కాళ్ళకు గండపెండేరాలు, ఇన్ని యజ్ఞంలో వేసుకోవాలా? బంగారం ఉండాలి కాబట్టి శాస్త్రం కోసం 1 ఉంగరం చాలు. ఉంగరంలో ఒళ్ళంతా పెట్టుకుంటేలాగా ఇంకా పక్కన కూర్చుంటుంది యజమానురాలుగా, యజమాని పక్కనే. కొబ్బరి కొండానికి చుట్టినట్టుగా, కొబ్బరి మండలానికి చుట్టూ పెంకొచ్చినట్టుగా ఈ నడుము చుట్టూ ఇంత వడ్డాణం. ఓరి బాబోయ్య, ఎప్పుడు సంపాదించారో తెలియదు ఆ వడ్డాణం, మాయదారు వడ్డాణం. చేతులకి ఇక్కడ దాకా బంగారపు గాజులు, ఇక్కడ వంకీలు, మెడ నిండా గొలుసులు, నెత్తి మీద ఏవో పాపిడి బొట్లు, చెవులకి ఇక్కడ నుంచి ఇక్కడ లోలాకులు, ఆఖరికి కళ్ళదోడుకు కూడా బంగారపు గొలుసు మళ్ళీ పడిపోకుండా. ఇవన్నీ చూడగానే చూసేవాడికి ఏమనిపిస్తుంది, ఈవిడ కొంచెం కురికేస్తే బాగుండి పట్టుకుపోదాం అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది అది మనకు కూడా దుర్బుద్ధిస్తుంది అది. కాబట్టి అది రాజశకం. ఇంత నగలేం ప్రదర్శించక్కర్లేదు. ఏమైనా పెళ్ళే పెళ్లి కంటే పూర్వం వేసుకెళ్ళామంటే అర్థమైంది. ఈ మధ్యన పెళ్ళిళ్ళలో కూడా దొంగ నగలు వేసుకొస్తున్నారట. పాపం ఆ మధ్యన దొంగడు నగలు కొట్టుకుపోయిపోయాడు. పెళ్లి కూతురు తల్లిగారి యొక్క నగలు పట్టుకుపోయాడు. ఆవిడ లబోదిబో మండల్లా ఆవిడ నగలన్నీ పట్టుకుపోతే అలా నవ్వుతోంది. ఇంతలో భర్త వచ్చి నగలన్నీ వాడు ఎవడో కొట్టేశాడు అంటే పట్టుకుపోనివ్వండి, ఇవన్నీ ఒరిజినల్ అయితేగా, దొంగ బంగారం అది, రోల్డ్ గోల్డ్ అది, దొంగ బంగారం అంటే. అలా అయితే పర్వాలేదు కానీ ప్రదర్శన చేసినా నిజంగా నగలవి దిగవేసుకుని ఎక్కువ ప్రదర్శన చేయటం కూడా రాజసిక యాగం. నేను చెప్పలేదు ఇవన్నీ వ్యాసుడు చెప్పిందని మీకు కొంచెం అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. కాబట్టి దర్పం, అహంకారం ఇవన్నీ కూడా రాజసిక యాగాలు. మూడవది తామసం రాక్షసానాం వై జ్ఞానినాంతు గుణోజితం. మూడవ యాగం అంబయాగంలోనే తామసం. ఇది రాక్షసులు చేస్తారు. మునులేమో సత్వగుణంతో చేస్తారు, నియమనిష్టలతో చేస్తారు. రాజసిక యాగం మహారాజులు చేసేవారు. అక్కడ దర్జా టీవీ అహంకారం కనబడుతుంది. మూడవది తామసిక యాగం, ఇది రాక్షసులు చేస్తారు. అందుకే రాక్షస యాగంలో జంతుబులు ఉంటాయి, అది హింసతో కూడి ఉంటుంది. మేకలను నరికేయటం, కోళ్ళు నరికేయటం, దున్నపోతులు కూడా బలిస్తారట కొంతమంది దుర్మార్గులు. ఇవి కాకుండా అక్కడ తినకూడనివి తినడం, అమ్మవారి యొక్క ఉపాసనలు చేసేవాళ్ళు మద్యం నైవేద్యం పెట్టి ఆ మద్యం కూడా తాగేస్తారు. కొంతమంది మద్యంతో యజ్ఞం చేస్తారు. రామరామ ఇది పరమ పాపం, తామసిక యాగం అంటారు. ఇంకా పంచమకారాలతో యాగాలు చేసేటటువంటి కార్యక్రమానికి తామసికం అని పేరు. అది వామాచారం. ఆ వామాచారం అత్యంత ప్రమాదం. రావణాసురుడు ఎప్పుడు యజ్ఞం చేసినా నల్లమేక నల్లదొన్నపోతూ బలిచ్చేవాట. ఇంద్రజిత్తు నికుంభిలా యాగాన్ని చేసేటప్పుడు బలివ్వడానికి వెళ్ళాడు వాడు. ఆ బలి కనుక ఇచ్చుంటే ఆ రోగంతా వాడికి విజయమే. ఆ యజ్ఞాన్ని పాడు చేశాడు ఆంజనేయుడు, అందుకే వాడు చచ్చాడు. ఎందుకు చెప్తానంటే హింసతో, మూర్ఖత్వంతో, నిషిద్ధమైన పదార్థములతో చెయ్యబడేటటువంటి యాగం తామసికము. అక్కడ నిషిద్ధం, అది పనికిరాదు. ఇంకా చెప్పమంటారా, కొంతమంది నరబలి ఇచ్చి ఆ నరుల యొక్క శరీరపు మాంసములతో యజ్ఞం చేసేవారట. దాని గురించి కూడా కాళికా పురాణంలో చెబితే ఆశ్చర్యపోయాం. కాళికాదేవికి బలివ్వడానికి జడభరతుడిని పట్టుకెళ్ళారు. జడభరతుడు ఒక బ్రాహ్మణ జన్మ ఎత్తిన తర్వాత ఆ జడభరతుడిని అమ్మవారికి బలివ్వబోతూ ఉంటే దొంగల నాయకుడు అమ్మవారు ఒళ్ళు మండిపోయి, ఓరి దుర్మార్గుడు, ఈ వామాచారంతో తామసికమైన యజ్ఞం చేస్తున్నావు, యజ్ఞంలో కూడా మరీ బొత్తిగా ఒక పండితుడిని, ఒక మహాత్ముడిని బలిస్తావట్రా అని విగ్రహంలోంచి బయటకు వచ్చి అమాంతంగా నల్లని రూపంతో, మహాకాళీ రూపంతో ప్రత్యక్షమై ఆ దొంగల నాయకుడు తల నరికేసి ఈ జడభరతుడిని విడిచిపెట్టిందని మనం జడభరతోపాఖ్యానంలో భాగవతంలో చెప్పుకున్నాం. అవి తామసిక యాగాలు. అవి అత్యంత ప్రమాదకరమైనవి. క్షుద్ర పూజలు అంటారు. అవి ఎప్పుడూ పనికిరావు. అందుకే ఎప్పుడు కూడా బలులు దొరుకుతున్న చోట మీరు ఉండకండి. అవి ఇవ్వకుండా చూడండి. తినాలనుకుంటే నీ ఇష్టం తోటి తినే, మళ్ళీ అమ్మవారి వంక పెట్టుకు తినడం ఎందుకు? ఈ మూడింటిలో జ్ఞానస్వరూపమైన సాత్విక యాగం ఉత్తమం. శ్రద్ధతో, మంచి మంత్రములతో, నియమనిష్టలు కలిగిన వారితో, ద్రవ్యశుద్ధితో, క్రియాశుద్ధితో, మంత్రశుద్ధితో, లోకశ్రేయస్సు కోసం చేయబడే యాగమే సాత్విక యాగం. ఇక్కడ ఏమేం చెప్పాడో గుర్తుపెట్టుకోండి. సాత్విక యాగం, అమ్మవారి యాగం ఎలా ఉండాలి? ముందు అక్కడ ద్రవ్యశుద్ధి ఉండాలి, మంచి డబ్బు వాడాలి. ఎవడు పడితే వాడు డొనేషన్ ఇచ్చాడు కదా అని వాడి ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా డబ్బు పుచ్చుకోకండి. వాడు ఏ హత్యో చేసి డబ్బు పట్టుకొచ్చేవచ్చు. అందుకే డొనేషన్ పుచ్చుకునేటప్పుడు యజ్ఞమును. అమ్మవారి పూజలకైతే ఎవడేమి ఇచ్చినా పర్వాలేదు, కానీ అమ్మ యాగము చేస్తున్నప్పుడు, సత్వయాగం చేస్తున్నప్పుడు మాత్రం ఎవడైనా డొనేషన్ ఇస్తానంటే వాడు కొంచెం ఎగాదిగా చూడండి. వీడి ప్రొఫెషన్ ఏమిటి, వీడేమన్నా దుర్మార్గుడా, హత్యలు చేసిన వాడా అని తెలుసుకుని మంచి డబ్బు అయితే సేకరించండి. అందుకే గోత్రనామాదులు తెలియనటువంటి వాడి సొమ్మును అంబాయాగమునకు సేకరించరాదు. వాడి వంశం గురించి తెలియకుండా డబ్బు మాత్రం సేకరించకూడదట. కఠోర నియమం అది. కొన్ని పీఠాల్లో ఎప్పుడు కూడా నియమం పాటిస్తారు. నిత్య పూజలకు పర్వాలేదు. ఆ పూజకి పాపాత్ముడు కూడా ఇవ్వచ్చు. పాపాత్ముడి సొమ్ము కూడా శివుడి దగ్గరికి వెడితే పవిత్రమవుతుంది. ఇక్కడ నేను చెప్పింది అంబాయాగమునకు మాత్రం ద్రవ్యశుద్ధి ఉండాలి. రెండవది క్రియాశుద్ధి ఉండాలి. చేస్తున్న పని పవిత్రంగా ఉండాలి. అక్కడ మాత్రం అపవిత్రమైన కార్యక్రమాలు ఏవి జరగకూడదు. అపవిత్ర కార్యక్రమాలు అంటే ఇంక 100 సార్లు నేను చెప్పక్కర్లేదు. మంత్రశుద్ధి అంటే మంత్రోచ్చారణ స్పష్టముగా చేసేవాడిని పిలవాలి. అక్కడ ఒకటి ఉంటే వీడు ఒకటి పలికితే ఉపయోగం ఉందండి. దక్రం అనే శబ్దాన్ని దక్రం అని చదివితే నీ పనికి అస్త దక్రం అవుతుంది, వక్రం అవుతుంది. శబ్దము తెలిసి ఉచ్చరించాలి. మంత్రమును ఎక్కడ దీర్ఘం తీయాలో, ఎక్కడ తీయకూడదో తెలియాలి. ఏది ఏకక్రియో తెలుసుకోవాలి. మంత్రశుద్ధి లేకపోతే కూడా యజ్ఞం సంపూర్ణం కాదు. ఆ తర్వాత ఏముండాలి, శ్రద్ధ ఉండాలి. అక్కడ చేసే కార్యక్రమం మీద తప్ప వేరే వాటి మీద దృష్టి వెళ్ళకూడదు. విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఉండి చేసే పవిత్ర యజ్ఞం అంబాయాగం మనిషికి ఈ జన్మలోనే ముక్తినిస్తుంది. ఒకవేళ అలా కాకుండా దొంగతనాలతో పాపాత్ములతో స్నేహం చేసి రకరకాల హింసలతో డబ్బు సంపాదించి దానితో అంబాయాగం చేస్తే నకీర్తిరేహలోకే పరలోకే న తత్ఫలం. ఇక్కడ అనుకున్న పనులు అవ్వవు, పరలోకంలో సుఖముండదు. కాబట్టి ఎప్పుడు ద్రవ్యశుద్ధి ఉండడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్కప్పుడు అమ్మవారు అంబాయాగం చేసేవాళ్ళని కొంతమందిని పరీక్షిస్తుందిట. నాకు మోక్షమే కావాలి అని యాగం చేస్తే వాడిని పరీక్షిస్తుంది. కోరిక లేకపోతే మాత్రం పరీక్షించదు. అందుకే అంబాయాగము చేసేటప్పుడు ఎప్పుడూ సంకల్పంలో నీ అనుగ్రహము కోసమే యజ్ఞం చేస్తున్నామని చెప్పాలి. అంబానుగ్రహ సిద్ధ్యర్థం యాగమహం కరిష్యే. అలా కాకుండా ధర్మ అర్థ కామ మోక్ష అని చేటభారతం లిస్ట్ చెబితే, అందులో ముఖ్యంగా నాకు మోక్షం కావాలని సంకల్పంలో చెబితే అమ్మ కొంత పరీక్షిస్తుంది. ఆ పరీక్షలు నెగ్గడం కొందరి వల్ల కాదు, అమ్మ యజ్ఞం చేసిన వాళ్ళలో కొంతమందిని యజ్ఞం చేసిన కొంతకాలం పాటు పదవులకో లేక ధనానికో దూరంగా పెడుతుందిట. అప్పుడు తట్టుకోవాలి. దానికి ఉదాహరణ చెప్పాడు,